ஜெய் ஸ்ரீமன்னாராயண. ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. பிரியா பாகவத மைத்ரி சபியுலாரா, பெத்தலாரா, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యుడు, ఉపనిషత్ సిద్ధాంత పీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 తిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు మన యందు అనుగ్రహించి శ్రీకృష్ణార్జున సంవాదం అనే గ్రంథం రచించారు. అంటే భగవద్గీతే అని చాలామందికి తెలిసిపోయే ఉంటుంది. నిజమే, భగవద్గీతని అర్థం చేసుకోవడంలో చాలా సులువైనటువంటి మార్గాన్ని మొదటగా ఉభయ వేదాంత ప్రవర్తకులు, న్యాయ వేదాంత విద్వాన్ శ్రీమాన్ తేకం గోపాలాచార్య స్వామి వారు రచించారు. ఇక అదే మార్గదర్శకంలో మన జీయర్ స్వామివారు కూడా దీన్ని కొనసాగించారు. దీనిలో ఉపనిషత్తు లోని విశేషాలు, బ్రహ్మ విద్యలోని గొప్పతనం, యోగశాస్త్రం ఇవన్నీ కలుపుకొని వాటిల్లో ఉన్నటువంటి విశిష్టమైన సూక్తులు వ్యాఖ్యానాలని అందజేశారు. దీనితో మనకి భగవద్గీత చాలా సులభంగా స్పష్టంగా కూడా అర్థమవుతుంది. దానిలో ముఖ్యంగా ఈ ప్రశ్నోత్తర విధానం చాలా చక్కగా హృదయానికి అత్తుకుంటూ ఉంటుంది. ప్రారంభించాం, రెండవ అధ్యాయం ముగిసింది, తర్వాత ఒక్కసారి సింహావలోకనగా మరికొన్ని అనుబంధంగా కనిపిస్తూ ఉన్నాయి 41వ భాగంలో. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. మన కృష్ణార్జున సంవాదంలో ఈవేళ 74వ భాగం. స్వామివారు రచించినటువంటి గ్రంథంలో 41వ భాగం. అడియన్ దాసోహం, దానైనారా కూర్చో, 2వ అధ్యాయం కూడా పూర్తయిపోయింది కదా, మనకి అర్థమైందా? అదే అడియాను, ఇంకొక్కసారి దాని సింహావలోకనంగా చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది అడియాను. అలాగే అడియాను, ఇది 1192వ ప్రశ్నతో మళ్ళీ ప్రారంభమవుతోంది అడియాను. అలాగే అలాగే అడియాను, ఇప్పుడు 2వ అధ్యాయంలో ఆత్మజ్ఞానము, ఫల సంగరహిత కర్మానుష్ఠానము చెప్పబడ్డాయి కదా, ఇదే కదా దేవరవారు ఇప్పటిదాకా చెప్పింది? అవును, ఈ అధ్యాయంలో ఆ రెండింటి గురించి చెప్పిన మాట వాస్తవమే. మరి స్వామి, ఈ భగవద్గీతా శాస్త్రాన్ని మోక్ష ప్రధానమైన గ్రంథం అంటారు కదా. అవును, అది కూడా నిజమే. అడియను, మరి మోక్షాన్నిచ్చేది భగవంతుడు కదా స్వామి? అవును, అదిన్నీ నిజమే. అదేంటి స్వామి అలా అంటారు, అన్నిటికీ అలా అంటారేమిటి? మోక్షోపాయం కానీ దానిని మోక్ష ప్రధాన శాస్త్రంలో ఎందుకు చెప్పారు? అది అసంగతం కదా. అసంగతం ఏమీ కాదు, మోక్షాన్నిచ్చేది భగవంతుడే, అయినా దానికి ఉపాయం భక్తి, ఆ భక్తికి అంగము ఆత్మదర్శనం. అడిగాను, కొంచెం వివరించరాండి ఇక్కడ. ఇప్పుడు ధ్యాత్వా మనం జపేత్ అన్నారనుకో, అంటే ఏమిటి? ధ్యానము చేసి మంత్రం జపం చేయవలను అని అర్థం. అలాగే స్నాత్వా భుంజీత అంటారు, అంటే స్నానము చేసి భోజనం చేయి అని అర్థం. ఈ సందర్భాల్లో మంత్రజపము, భోజనం చేయుట అనే పనులు ప్రధానాలు. దానికి అంగభూతంగా ధ్యానం చేయడానికి ముందు స్నానం చేయడము, అలాగనే మరి భోజనం చేయడానికి ముందు స్నానం చేయడం అనేటువంటివి అంగములే కదా. అదేవిధంగా భక్తే ప్రధానము ఉపాయం, దానికి అంగమో ఆత్మజ్ఞానము. అడియేన్, అంగమంటే తప్పనిసరిగా చేయవలసిన పని అని అర్థం అడియేన్? ఇంచుమించు నువ్వు చెప్పింది అదే అర్థం అనుకో, ఆ అర్థం సరిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి స్నానము చేయుట అంగము, భోజనము చేయుట అంగి అయిన సందర్భంలో స్నానం చేయకుండా భోజనం చేస్తే దోషం వస్తుందని అర్థమవుతుంది కదా. అంతేకాదు స్నానం చేసినంత మాత్రాన భోజనం చేయడం అనే పనిలో కొంత పని పూర్తయినట్లు కూడా కాదు. అదన్నమాట అంగి అంగ అనేటువంటి వాటికి ఉన్నటువంటి సంబంధం. అడియనడియన అర్థమైంది. అంటే భక్తే ప్రధానమైన ఉపాయం, దానికి అంగం ఆత్మదర్శనం. ఇలా అన్నప్పుడు ఆత్మదర్శన జ్ఞానం కలగకుండా అనుష్టిస్తే భక్తి దోషభూయిష్టంగా ఉంటుంది. అయితే ఆత్మదర్శన జ్ఞానం కలిగినంత మాత్రాన భక్తి చేయడం ప్రారంభమైనట్లు కాదు అని అర్థం. అవును, సరిగ్గా గ్రహించావు. ఫలసంగరహిత కర్మానుష్ఠానం చేత దానివలనేమో స్థితప్రజ్ఞత, దాని వలన కలిగేటువంటి ఆత్మయాథాత్మిక జ్ఞానం వలన కొంత మోక్షోపాయ అనుష్ఠానం అయిపోయింది అనుకోలేదు. అలా అయిపోదు. కానీ ఇవి లేకుండా భక్తి ఉపాయాచరణ కూడానే కూడదు. అందుకే ఈ స్థితప్రజ్ఞా వివరాలు అన్ని 2వ అధ్యాయంలో స్పష్టంగా అనుగ్రహించారు. అర్థమైందడియన్. అయితే ఆ భక్తి ఫలానా విధంగా ఉండాలనే నియమం ఉందా స్వామి? ఎందుకు లేదు. ఏకాంతికం అనాలి, ప్లస్ ఆత్యంతికం కూడా అనాలి. అంటే ఏంటి స్వామి? అంటే ఒక్కదాని ఎందే నిశ్చయాన్ని కలిగి ఉంటే ఏకత్ర అంతః ఏకాంతః అని. దానికి సంబంధించిందే మరి ఐకాంతికం. అంటే అడియన్, ఏమీ లేదు, భగవంతుని కన్నా ఇతరులు కానీ మోక్షం కన్నా వేరే ఫలాన్ని కానీ ఉద్దేశించకుండా ఉండడం. భగవంతుడినే, ఆయనే కావాలని అడగాలి. భగవంతుడు కావాలని ఇతరులని కోరినా, ఇతర ఫలాలు కావాలని భగవంతుణ్ణి కోరినా దానిని ఒక్కదాని ఎందే నిశ్చయాన్ని కలిగి ఉంటే ఏకత్ర అంతః ఏకాంతః అని అర్థం. దానికి సంబంధించిందే మరి ఐకాంతికం. అడియన్, కొంచెం దాన్ని కూడా వివరించాలి. ఇప్పుడు భగవంతుని కన్నా ఇతరులను కానీ మోక్షం కన్నా వేరే ఫలాన్ని కానీ ఉద్దేశించకుండా ఉండడం. భగవంతుడినే, ఆయనే కావాలని అడగాలి. భగవంతుడు కావాలని ఇతరులని కోరినా, ఇతర ఫలాలు కావాలని భగవంతుణ్ణి కోరినా దానిని ఐకాంతికం అనడానికి వీల్లేదు. అర్థమైందా? అడియన్ అడియన్. చక్కగా అర్థమైంది. ఈ ఆత్యంతికము అంటే కొంచెం చెప్తే బాగుంటుంది అడియన్. ఆత్యంతికం అంటే అంతం లేకుండా ఉండడం, ఫలాన్ని పొందినప్పటికీ పూర్తి కాకుండా ఉండాలి అనేది. స్వామి, ఫలం అందిన తర్వాత కొంచెం ముందు వెనకలు అవుతూ ఉన్నది ఇక్కడ ఫోన్ ప్రాబ్లం వల్ల. మరొక్కసారి 1202వ ప్రశ్నని. అడియన్, అర్థమైంది. మరి ఆత్యంతికము అంటే అడియన్? అంటే అంతం లేకుండా ఉండడం, ఫలాన్ని పొందినప్పటికీ పూర్తి కాకుండా ఉండాలి అన్నమాట. అడియన్, అదేమిటి? ఫలం అందిన తర్వాత కూడా పూర్తి కాకపోవడం అనేది ఎక్కడైనా ఉంటుందా? ఇది అర్థం లేని, అర్థం పొసగని మాటలాగా ఉంది స్వామి. నిజమే, మరి జాగ్రత్తగా వినాలి నువ్వు. ఇప్పుడు ఒక అబ్బాయిని వివాహం చేసుకోవాలని ఒక ప్రేమించిన అమ్మాయి అనుకుంది. ఆ ప్రేమకి ఫలం మొత్తానికి వివాహం. వివాహం అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రేమ నశించిపోతుందే? మరింత వృద్ధి పొందదు? అడియన్, అవునవును, అలాగే. ఇప్పుడు అర్థమైంది అడియన్. కానీ ప్రియుడి విషయంలో సాధ్యమైనట్టుగా భగవంతుడి విషయంలో కూడా అలా సాధ్యమవుతుందంటారా? ఓ పొరపాటు పడుతున్నావు నువ్వు. ప్రియుడి విషయంలో కన్నా భగవంతుడి విషయంలోనే అది ఎక్కువ సాధ్యం కావాలి. చెప్పాలంటే ప్రేమ కూడా భగవంతుడి విషయంలో త్వర త్వరగా ఏర్పడినట్లు ప్రియుడి విషయంలో కుదరనే కుదరదు. అడిగే దేవరవారు చెప్పేది మరీ విచిత్రంగా ఉంది. అలా చెప్తున్నారు మీరు. ఓహో, ఎలాగంటావా? నువ్వు కాస్త పరిశీలనగా ఆలోచించు, నీకు అర్థమవుతుంది. స్త్రీ హృదయాన్ని దోచుకునే పురుషుడి అందం ఎంత ఉంటుందంటావు? కన్నో కాలో ఎంత ఉంది అంటావు? కన్నో కాలో జుట్టో ఇలా ఏదో ఒక అవయవమో, రెండు మూడు అవయవాలు అందంగా ఉండొచ్చు, కానీ అన్ని అవయవాలు అన్ని వయసులలోనూ హృదయాన్ని కట్టిపడేసేంత అందంగా ఉండవు కదా. అది సాధ్యం కాదు కదా. భగవంతుడి విషయంలో అలా కాదే. అది నిరతిశయము, అనవధికము అయింది ఆయన సౌందర్యం. బాగుందడి, ఇంకొంచెం వివరించరా? ఇక్కడ హద్దులేనంత అందం, తరుగుదల అనేది ఉండనే ఉండనంత అందం, క్షణం క్షణం అది వరికిటికన్నా విశేషంగా తోచే అందం. అంతేకాదు, ఆ దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని మరిపించే విధమైన అనేక సుగుణాలు స్వామిలో ఉంటాయి. ఏ సమయంలోనూ ఏ స్థలంలోనూ కూడా దోషమనేది లేనంత విలక్షణుడు భగవంతుడు. అవునా? అడియే, నిజంగా అలాంటి వాడొకడు ఉంటాడంటారా అంటారా స్వామి మీరు? అయ్యో, నేను చెప్పడం కాదు, ఓయ్ ఉన్నాడనే కదూ వేదం చెప్తోంది. ఇప్పుడు ఒక అమ్మాయి తన యవ్వన ప్రాదుర్భావ సమయంలో ఒక పురుషుడి కోసం కలలు కంటుంది. ఆ కలల రాజకుమారుడిలో తన మనస్సుకి నచ్చిన అందమంతా ఉండాలని, సుగుణాలన్నీ ఉండాలని, అతడు అందరికన్నా గొప్పవాడుగా అవ్వాలని, ఒక్క దోషం కూడా లేనివాడుగా కావాలని, తనని మిక్కిరి ప్రేమించాలని, తానంటే అపురూపంగా చూసుకోవాలని ఆశపడుతుంది. అవునా? ఇప్పుడు ఏదైనా నవలలోనో పుస్తకంలోనో సినిమాల్లోనో ఒక హీరోకి ఆపాదించబడిన సౌందర్యం గుణాలు తన మనస్సుకి నచ్చితే అవి కూడా తన కలల రాజకుమారుడికి ఉండాలి అని కలుపుకుంటూ ఉంటుంది. అతనితో విహరిస్తున్నట్లు, క్రీడిస్తున్నట్లు ఊహించుకుంటూ ఉంటుంది. కానీ ప్రాక్టికల్ లైఫ్ వచ్చేసరికి అంతటి ఊహాజనితమైన సౌందర్యాదులు గల పురుషుడు ఉండడము సాధ్యమా? అసాధ్యం కదా. కనుక చివరికి లభించిన వాడితో సరిపెట్టుకుని జీవితం గడిపేస్తుంది. అంతేనా? అబ్బా, అడియేని ఎంత బాగా చెప్పారో. నిజమే మీరు చెప్పినదంతా. ఇప్పుడు భగవంతుడిని తన కలల రాజకుమారుడుగా చేసుకున్నప్పుడు ఇక ఆశాభంగమే లేదు కదా. అది అడియేన్ అడియేన్. అలా అంత సౌందర్య కళ్యాణ గుణాలున్న భగవంతుడు నిజంగా దొరుకుతాడంటారా స్వామి? ఎందుకు దొరకడు? మన గోదాదేవికి ఎలా దొరికాడు మరి? అడియేన్ ఆమె స్త్రీ, అందువలన సాధ్యమైంది. మరి పురుషులకు అది సాధ్యమవుతుందా అడియేన్? ఓహో, మరి నమ్మాళ్ళవారెవరు? పురుషుడే కదూ. జయదేవుడు విన్నావా పేరు? ఆయనెవరు? ఆయన పురుషుడే కదా. అడియన్ వారందరూ గొప్ప భక్తులు, వారితో పోల్చుకోగలమంటారా? మరి భక్తి అంటే ఏమో అడియన్, గుర్తుంచుకో, భక్తి అన్నా ధ్యానమన్నా వేదనమన్నా ఉపాసన అన్నా ఒకటే. ఉపనిషత్తులలో వీటిని అన్నింటికీ పర్యాయ పదాలుగా వాడారు. అలాగా అడియన్, ఇప్పుడు ధ్యానమన్నా భక్తి అన్నా ఒకటేనా? ఒకటే అడియన్. అలాగా ఇప్పుడు ధ్యానమన్నా భక్తి అన్నా ఒకటేనా? ఒకటే అని కదా ఉపనిషత్తు చెప్తోంది. నీకెందుకు సందేహం? ప్రీతిపూర్వక అనుసంధానమే భక్తి అని అంటూ స్వామివారు 1213 ప్రశ్నలకి సమాధానమిచ్చారు. రేపటి రోజున 1214వ ప్రశ్న నుంచి మరలా చూద్దాము. ఇంత చక్కగా ఉపనిషత్ సిద్ధాంతాన్ని భగవద్గీతలో ఎలా ప్రతిపాదించబడిందో అనే విషయాన్ని చాలా చక్కగా అందజేస్తున్నటువంటి స్వామివారికి అనేక దాసోహాలు సమర్పిస్తూ, ఇది వింటున్నటువంటి అందరికీ ఆ స్వామివారి మంగళాశాసనాలు కలగాలి అని ప్రార్థిస్తూ, అడిగిన రామానుజదాస కులశేఖరరావు వారు, హైదరాబాదు.